ஜெய் ஸ்ரீமன்னாராயண ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பிரிய பாகவத மைத்ரி சபியுலாரா, பெத்தலாரா, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్య పీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో అద్భుతంగా అనుగ్రహించినటువంటి గ్రంథం శ్రీకృష్ణార్జున సంవాదం. స్వామివారు ఆధ్యాత్మిక రంగంలో అనేక ప్రత్యక్షానుభవాల్ని సాధించినవారు. భగవద్ అనుగ్రహం వలన అపారమైన జ్ఞానాన్ని లభింపజేసుకున్నవారు. స్వామి మనందరికీ ఆ భగవద్గీతలోని విలువలు తెలియాలి అని, అందజేయాలని ఉద్దేశంతో ప్రశ్నోత్తర రూపకంగా ఈ లోకమంతా ఉజ్జీవించాలని చేస్తున్నటువంటి మహత్తర ప్రక్రియ ఈ భగవద్గీత ప్రచారం. దానిలో ప్రతిరోజు యథావకాశంగా మనం కొంత భాగాన్ని అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. నేటి వరకు 113 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 114వ భాగం ప్రారంభం. కాశ్యపాహన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగజ్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. ఇంతవరకు 4వ అధ్యాయం సాగుతూ ఉంది. ఆ 4వ అధ్యాయంలో ప్రధానమైనటువంటి కర్మ, జ్ఞాన ఈ 2 విషయాల యొక్క చర్చ సాగుతోంది. మనం భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలి అంటే తగిన యోగ్యత కావాలి. ఆ యోగ్యతని తెలుపుతూ భగవంతుడే స్వయంగా చెప్పినటువంటి విషయాలని తెలుసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున శిష్యుడు, అయ్యా జ్ఞానము కర్మ ఈ రెండింటినీ చెప్తున్నారు, ఏది హెచ్చు ఏది తక్కువ అనే విషయం చెప్పండి అనంటే, అవి రెండూ కాదు ప్రాధాన్యము, విషయం చెప్తాను జాగ్రత్తగా విను, కర్మయోగంలో ఉండే జ్ఞానాంశమే ప్రాధాన్యం అంటూ కొనసాగిస్తూ ఉన్నారు. దానిలో శిష్యుడు 33వ శ్లోకాన్ని ఒకసారి వినిపించమని అడిగితే ప్రారంభిస్తున్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు మనం కొనసాగిస్తున్నాం. శ్రేయాంద్రవ్యమయాత్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. మరొక్కసారి శ్లోకమే. శ్రేయాంద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. మరి దీని అన్వయం పరంతప పార్థ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ శ్రేయాన్ సర్వం అఖిలం కర్మ జ్ఞానే పరిసమాప్యతే. అర్జున, ఈ ధనాది ఈ ద్రవ్య సామగ్రులతో చేసే కర్మాంశం కంటే జ్ఞానాంశం ఉంటుందే, అది చాలా శ్రేష్టం, అదే మన్ని ప్రాప్యదశకి చేరుస్తుంది అన్నారు. ఇక అడిగేన్, అర్థమైంది స్వామి, నిజంగానే నాకు ఇప్పుడు చెప్పినటువంటి ఈ తాత్పర్యం మనస్సుకి తృప్తి ఇవ్వటం లేదు స్వామి, నచ్చలేదు. ద్రవ్యములతో చేసే యజ్ఞం కన్నా జ్ఞానయజ్ఞం గొప్పదని, ఏ కర్మ అయినా చివరికి జ్ఞానంతోనే పూర్తి అవ్వాలని స్పష్టంగా అర్థం తెలుస్తుంటే మీరు కర్మాంశం జ్ఞానాంశం అని విడదీసి ఎందుకు చెప్తున్నారు అని. పోనినాయన, అలాగే నువ్వు చెప్పినట్లే సామగ్రితో కూడిన కర్మయోగం కన్నా కేవలం జ్ఞానయోగం ధ్యాన రూపమైనది, అదే గొప్పదని ఒప్పుకుంటాను. సరేనా? అయితే మరి ఈ అధ్యాయం చివర మనకి కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి అందుచేత సంశయాన్ని ఛేదించుకొని యోగమాతిష్ట ఉత్తిష్ట అంటూ ఫైనల్గా పిలిపిస్తాడు. అప్పుడు దీని అర్థం ఏమిటి బాబు? కత్తులు కఠారులు మొదలైన సామగ్రితో కూడిన కర్మని వదిలి కేవలం ధ్యాన రూపమైన జ్ఞానమును ఆశ్రయించు అని చెప్పేద్దామా స్వామి? స్వామి, అలా ఎందుకవుతుందండి? యుద్ధానికి ప్రోత్సహించడానికే కదా కృష్ణుడు అర్జునుడికి ఈ గీతోపదేశం చేస్తున్నట్లు ప్రసిద్ధంగా అందరూ చెప్తూ ఉంటే మీరు చెప్పే ఆ అర్థం ఎలా చెప్తాం స్వామి? అయితే మరీ గొప్పదనాన్ని విడిచి తక్కువ ధనాన్ని ఆశ్రయించమని చెప్తూ కృష్ణుడు అర్జునుణ్ణి మోసం చేస్తున్నాడు అందామా? అర్థమైంది స్వామి, కర్మయోగమే చెయ్యాలంటారు. మరి ఆ 33వ శ్లోకం ఎందుకు అలా ఉందంటారు? శ్లోకం ఎప్పుడూ సరిగ్గానే ఉంటుంది, సందర్భాన్ని అనుసరించి మనం అర్థం చేసుకునే తీరే కొంచెం లోపంగా ఉంటుంది. అంత తేడా ఉంటుందా స్వామి? ఉదాహరణ చెప్తాను చూడు, సందేహం లేకుండా వస్తాను అని ఎవడైనా అన్నాడనుకో, అర్థం ఏమిటి? ఏముంది స్వామి తప్పకుండా వస్తాను అనే కదా, ఏం సందేహాన్ని తీర్చుకుని వస్తాను అని కాకూడదా? అవ్వచ్చనుకోండి, సందర్భాన్ని బట్టి ఉంటుంది కదా స్వామి. అవునా? మరి అలాగే ఇక్కడ కూడా ముందు వెనకలని చూసి అర్థం నిర్ణయం చేసుకోవాలి, కానీ కేవలం శ్లోకంలోని పదాలని బట్టి కాదు. అంటే స్వామి, కర్మయోగంలో క్రియాపరమైన భాగం కన్నా అంతర్గతంగా నడిచే జ్ఞానము స్మృతి పరంపరే శ్రేష్టం అని చెప్తున్నారన్నమాట, కానీ ఈ శ్రేష్టత దేనిలో అంటారు, ఎందువలన అంటారు? చెప్పారుగా శ్లోకంలోనే, సర్వం అఖిలం కర్మ జ్ఞానే పరిసమాప్యతే. సమస్త విధమైనది వైకల్యం లేనిది అయిన కర్మ చివరికి జ్ఞానమందే పర్యవసిస్తుంది అని అంటూ అడిగేన్, మరి కర్మజ్ఞానంలో పర్యవసిస్తుంది కనుక జ్ఞానం గొప్పది అన్నారు, బాగానే ఉంది. మరి ఈ పర్యవసించడము అని అంటే ఎంతవరకు స్వామి? ఎలాగా పర్యవసించడం అంటే అర్థం అభ్యసించడం. అది ఎన్ని రకాల ద్రవ్యాలు ఉపయోగించి ఎన్ని రకాల క్రియలను చేస్తూ ఉన్నా అవన్నీ ఆ జ్ఞానం కోసమే కదా. స్వామి ఏ జ్ఞానం కోసం అంటారు? ఏ జ్ఞానం అంటే ఆత్మసాక్షాత్కార జ్ఞానం. ఆత్మజ్ఞానాభ్యాసమే కదూ ఆత్మసాక్షాత్కారం కలిగించేది. ఓహో, ఇప్పుడు అర్థమైంది స్వామి దాసుడికి. ఏమర్థమైందో అంటే స్వామి, ఇప్పుడు కర్మయోగం అంటే పనులు చేస్తూ ఉండడం అని, జ్ఞానయోగం అంటే అవి మానేసి ముక్కు మూసుకొని ధ్యానం చేయడమని చాలామంది నాలాగే ఒక నిశ్చితాభిప్రాయం పడిపోతూ ఉంటుంది అందరికీ. ఆ కోణంలోంచి ఈ శ్లోకాలన్నింటినీ చదువుతూ ఉంటాం, కనుక అలాంటి అర్థాలని లాగాలని ప్రయత్నిస్తున్నాం. కానీ చెప్పు, ఇంకా చెప్పు. అంటే జ్ఞానయోగం అంటే ఆత్మసాక్షాత్కారం అనే ఫలాన్ని పొందడానికి ఉపయోగించే ఆత్మజ్ఞాన అభ్యాసం. కర్మయోగం అంటే తత్సాధనపరమైన క్రియాభాగం. దీనికన్నా అది గొప్పది అంటే దీన్ని మానేసి దాన్ని మాత్రమే చేయమని కాదు, దీని ప్రయోజనం దానికి చేర్చడమే కనుక అది దీనికన్నా గొప్పదన్నారు. అంతే, ప్రయాణం చేయడము గమ్యం చేరడము ఈ రెండింటిలో ఏది గొప్పది అని అడిగితే గమ్యం చేరడమే అని చెప్తాం, కానీ ప్రయాణం మానేసి గమ్యం చేరలేం కదా స్వామి. గమ్యం చేరడం గొప్పది అని ఎందుకన్నారని అంటే సాధనం కన్నా సాధ్యం ఎప్పుడూ గొప్పదే కదా అందుకని. అమ్మా చాలా బాగుందయ్యా నీ యుక్తి, బాగా అర్థం చేసుకున్నావు. అయితే చిన్న సవరణ ఉంది, నేరుగా జ్ఞానయోగం చేసేవారు లేకపోలేరు. అంటే క్రియాభాగం లేకుండానే జ్ఞానాభ్యాసం చేసేవారు కూడా ఉన్నారు, కానీ అది దుస్సాధ్యం, ప్రమాదభరితం. ఈ విషయం మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, జ్ఞానయోగం వలన వచ్చే ప్రయోజనమే సులభ సాధ్యంగాను ప్రమాదరహితంగాను కూడా. కర్మయోగం వలన వచ్చేస్తూ ఉంటే ఇంకా జ్ఞానయోగం అంటూ అంతంత కష్టపడడం ఎందుకు అని. నిజమే స్వామి, నిజమే. ముక్కును నేరుగా చేతితో అందుకొలిగే ఉన్నా సరే అవకాశం ఉన్నా ఏదో తల చుట్టూ చేతిని తిప్పి కష్టపడి అందుకున్నట్లుగా ఉంటుంది. అలా తిప్పికొచ్చినటువంటి వాడు గొప్పవాడని అయిపోతాడా? కాదు కదా, వాడు తెలివి తక్కువ వాడు అవుతాడు. అంతేనా స్వామి? కరెక్టే. ఇప్పుడు ఆత్మజ్ఞానం అంతర్గతంగా నడుస్తూ ఉన్న కర్మయోగం, జ్ఞానయోగ సాయం అవసరం లేకుండానే ఆత్మలోక అవలోకనాన్ని కలిగించేస్తుంది. స్వామిన్, చాలా బాగుంది. ఆ అభ్యసించవలసిన జ్ఞానాన్ని ఒకసారి దయచేసి ఏదో ముఖ ఏదో గబుక్కొని చెప్పేస్తే చాలా బాగుంటుంది అడిగాను. ఇవన్నీ కంటే కూడా అసలు ఆ జ్ఞానాన్ని ఎలా అభ్యసించాలి, అది ఆ జ్ఞానం ఏమిటో కొంచెం చెప్పేస్తారా స్వామి? హాహాహా, భలేవాడివే, అది కుదరనే కుదరదు యోయ్. అర్జునుడికే కృష్ణుడు కుదరదని చెప్పాడు. మరి 34వ శ్లోకం చూస్తే తెలుస్తుంది నీకు అడిగాను. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకమే సుమా, మరొకసారి చదువుతున్నాను. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అన్వయం దీనికి తత్ ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా విద్ధి, తత్వదర్శినః జ్ఞానినః తే జ్ఞానం ఉపదేశ్యంతి. అంటే నువ్వు ఆ జ్ఞానాన్ని సాష్టాంగ నమస్కారం చేత, ప్రశ్నించుట చేత, గురు శుశ్రూష చేయుట చేత తెలుసుకో. ఆత్మదర్శనం చేసుకున్న జ్ఞానులు ఆ జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తారు అని అడిగాను. అడిగాను, బాగుంది. శిష్య లక్షణాలు, గురువుల లక్షణాలు కూడా నిర్ణయమై అయిపోయి ఉన్నాయన్నమాట, అంతేనా స్వామి? మరి ఏమనుకున్నావు, ఎవరిని పడితే వారిని అడగకూడదని గుర్తించుకో. ఇది భగవత్ సంబంధమైన ఆధ్యాత్మ విషయం. ఏదో అనుభవం లేనటువంటి వాడు, దీని గురించి సరిగ్గా తెలియని వాడు ఏదో చెప్తూ ఉంటే అది నిజమే అనుకునేవు. అలా కాకుండా ఎవరిని అడగాలో తెలుసుకుని వారిని అడగాలి. అంతేగాని 4 సంస్కృతం ముక్కలు వచ్చును కదా అని శ్లోకాలకి వ్యాఖ్యానం చెప్పేసేవారు దీనికి పనికిరారు. మనకి ఈ ఉపదేశం చేయడానికి చాలా యోగ్యులు కావాలి. అంతేగాని గ్రంథాలు చదివేసి తమకు భగవంతుడిచ్చిన ధారణ శక్తి సహాయంతో గడగడ ఉపన్యాసాలని అదరగొట్టేసేవారు కూడా పనికిరారు మనకు. ఈ ఉపదేశం చేయడానికి బుద్ధి కుశలతలతో అటుంచి ఇటు ఇట్నుంచి అటు యుక్తులు చమత్కారాలు మెరిపిస్తూ ప్రవచించేవారు కూడా పనికిరారు ఈ ఉపదేశానికి అడిగాను. మరి ఎలాంటి వారు గురువులుగా పనికొస్తారు అంటే, స్వామే చెప్తున్నారు కదా తత్వదర్శిన అని, అంటే తాము స్వయంగా సాక్షాత్కారాన్ని పొంది ఉన్నవారు మాత్రమే ఉపదేశించగలుగుతారు. ఏదో ఇంగ్లీషు సామెతల్లో చెప్పినట్లుగా తమకి ప్రత్యక్షానుభవ జ్ఞానం ఉన్నవారు మాత్రమే ఎదుటివారి స్థాయికి దిగవచ్చి వారికి అర్థమయ్యేంత సులభంగా పదాలను వాడుతూ ఉదాహరణలు ఇస్తూ ఉపదేశించగలరు. ఈ ఆత్మజ్ఞాన విషయాన్ని అవునా, ఇలాంటి ప్రత్యక్షానుభవం ఉన్న మీదట తోడుగా సంస్కృత భాషాజ్ఞానం, ధారణ శక్తి, బుద్ధి కుశలత ఇవన్నీ ఆ ఉపదేశానికి ఉపకరిస్తాయి. కానీ అది లేకుండా ఇవి మాత్రమే ఉంటే పనికిరాదు. బాగుంది స్వామి. అయితే అవినాశితు తద్విత్తి అనే శ్లోకం మొదలుకొని ఏషాతే అభిహితా సాంఖ్యే అనే శ్లోకం వరకు కృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాడు కదా స్వామి. అది విశదంగానే ఉన్నది కదా, అర్జునుడు కూడా హెచ్చరికగానే విన్నాడు కదా. మరి మళ్ళీ ఈ తత్వదర్శనులైన జ్ఞానులు అని అర్జునుడు ఆశ్రయించాలా వాళ్ళని, లేక మన కోసం కృష్ణుడు ఆ మాటని అన్నాడా? స్వామి అర్జునుడికే చెప్తున్నాడు ప్రత్యక్షానుభవం ఉన్న తత్వదర్శుల దగ్గర తెలుసుకో అని. అదేం స్వామి, తానే చెప్పాడు కదా, అందులో ఏమైనా లోటుందా ఏమిటి గతంలోది? లోటు లేదు, కానీ ఉపదేశించిన జ్ఞానం ప్రయోజనాన్ని కలిగించాలనే అభిప్రాయంతో ఈ మాట అంటున్నాడు స్వామి. అడిగిన అర్థం కాలేదు దాసుడికి. ఆహా, సరే నాయన, మిగిలిన జ్ఞానాలలా కాకుండా తత్వజ్ఞానం విశదంగా ఉండాలంటే అంతఃకరణం ద్వారా లోనికి ప్రవేశించాలి. అనాది అయిన కర్మల వలన సంపాదించబడిన అనంత పాప సమూహం ఈ తత్వజ్ఞానాన్ని లోపలికి ప్రసరించనీయకుండా అడ్డుకుంటూ ఉంటుంది. కామెర్ల రోగికి శంఖం తెల్లగా ఉన్నదని ఎంత ఉపదేశించినా రోగం తీరే వరకు అది పచ్చగానే కనపడుతూ ఉంటుంది. అలాగనే ఈ పాపాలు తీరే వరకు ఆత్మజ్ఞానం విశదం కాదు. స్వామి, మరి అవి ఎలా పోతాయంటారు అనే విషయాన్ని మళ్ళా తిరిగి కొనసాగిద్దాం. నేటికి 2060 ప్రశ్నలు పూర్తయ్యాయి. రేపటి రోజున 261వ ప్రశ్నతో మళ్ళీ కొనసాగిద్దాం. ఇంత చక్కగా భగవద్గీతలోని విశేషాలని చాలా చక్కగా విమర్శిస్తూ అర్థం చేయిస్తున్నటువంటి స్వామివారికి అనేక దాసోహములు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య కృపా కటాక్షాలు కలగాలి అని ఆశిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.